కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఆది కాండం 17వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. పిల్లరా, ఇక్కడ దేవుడు అబ్రహాముకు 99 సంవత్సరాలు అప్పుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితంలో అప్పటికి కొరత ఉన్నట్లుగా మనకు తెలుసు. మరి అతనికి 100 సంవత్సరాల వరకు మరి సంతానం కలగలేదు. అయితే మరి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుందంటే, ఐఆమ్ ఆల్మైటీ, ఆల్మైటీ అనే కాకుండా అండ్ ఆల్ సఫిషియంట్ గాడ్. చూసారా? కాబట్టి మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, అంతేకాదు ఆయన మనకు సరిపోయినటువంటి దేవుడు, ఆల్ సఫిషియంట్ గాడ్. మనకి అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు, అన్ని స్థితిగతులకు చాలిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రభుని మనం ఆరాధించడానికి ఆయన మనకు చాలిన దేవుడు అనే ఆ యొక్క విషయాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. నిజంగా ఆయన మనకు ఉంటే ఇంకా మనకి ఏది లేతే అవసరం ఉండదు అన్నమాట. అందుకనే కీర్తనకారుడు మరి ఆసాఫ్ చెప్తా ఉన్నాడు. చూడండి 73వ కీర్తన ఆసాఫ్ భక్తుని యొక్క అనుభవం. అతడు నిజంగా ప్రభువును విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ ప్రభు తనకి ఏమై ఉన్నాడో తెలుసుకున్న తర్వాత, ప్రభు తను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచినాడో ఆత్మీయంగా అతడు గుర్తించిన తర్వాత, ఈ లోకంలో ఏదో పెద్ద ఉన్నతంగా ఉన్నారు అన్నట్లు కనబడుతున్న వ్యక్తులు ఎంత నీచమైన స్థితిలో ఉన్నారో తనకు అర్థమైన తర్వాత, దేవుణ్ణి బట్టి అతడు సంతోషించుతూ సంతృప్తితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చూసారా? 25వ వచనం, 73వ కీర్తన 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకక్కరలేదు. చూసారా? కాబట్టి దేవా, నీవు నాకున్నావు చాలు, ఇంకా నువ్వు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. చూసారా? కాబట్టి అప్పటి వరకు నాకు డబ్బు లేదు అనుకున్నాడు, అప్పటి వరకు నాకు ఏదో అది లేదు, ఇది లేదు, బిల్డింగ్ లేదు, కారు లేదు, లేకపోతే పెద్ద పేరు లేదు, పల్లెపొగలు లేదు, హోదా లేదు, ఏదో భౌతిక తనకు లేవని భావిస్తా ఉన్నాడు. కానీ దేవుడు తనకు ఏమై ఉన్నాడో, దేవుడు తనను ఎటువంటి ఆ ఉన్నతమైన శిఖరం మీద ఉంచాడో ఆత్మీయంగా తను గ్రహించినప్పుడు, అటు వాస్తవంగా తన పరిస్థితి దేవునిలో ఏమైనదో గ్రహించినప్పుడు, ఓ యూఆర్ సఫిషియంట్ అని, ఇంకా నాకు ఏం అవసరం లేదని చెప్తా ఉన్నాడు. చూసారు? కాబట్టి దేవుణ్ణి నిజంగా మనం గ్రహిస్తే, దేవుడు మనల్ని దేవుని ఎందు మనమేమై ఉన్నామో మన స్థానం ఆత్మీయంగా ఎలాంటిదో గుర్తిస్తే, ఇంకా మనకి ఇంక ఏమి అవసరం లేదు అనేటువంటి ఈ గ్రహింపు, ఈ కనువిప్పు మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆర్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్, ఈజ్ ఆల్ మైటీ. ఆయన సర్వశక్తిమంతుడు, అంతేకాదు ఆయన మనకు చాలినవాడు, ఆల్ సఫిషియంట్. అన్ని పరిస్థితుల్లో అన్ని స్థితిగతులకు ఆయన చాలినవాడు. రెండు ఒక 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకు ఏ విషయాల్లో చాలినవాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన ప్రభు మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన చాలినవాడుగా ఉన్నాడు. హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ కంప్లీట్లీ ఫుల్లీ. చూసారా? కాబట్టి హీఈస్ సఫిషియంట్ టు సేవ్ అస్. హీఈస్ సఫిషియంట్ టు సేవ్ అస్. ఆయన మనల్ని రక్షించటానికి చాలినవాడు, రక్షించటానికి శక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తి, ఆయన సామర్థ్యం మనల్ని అన్ని పరిస్థితుల్లో, అన్ని బంధకాల నుంచి రక్షించగలదన్నమాట. పాపము నుండి, శాపము నుండి, మరియు మరణము నుండి, అన్ని పరిస్థితుల నుండి, అన్ని పరిస్థితుల నుండి రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు మన ప్రభు అన్నమాట. అపొస్తల కార్యములు 4:12 ఏమని రాయబడింది? మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము గాని ఈ నామముననే, అంటే యేసు నామముననే మనం రక్షణ పొందవలనని దేవుడు నియమించున్నాడు. కాబట్టి యేసు నామముననే మనుషులకు రక్షణ. యేసు తప్ప మరి ఇంకా ఎవరు మనుషులను రక్షించలేరు. తర్వాత 49 కీర్తనలు చదువుతాం కదా, ఏమని, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, రక్షింపలేడు, విడిపించలేడు. పాపములు చిక్కుకున్న మనిషిని ఏ మనిషి రక్షించలేడు. లేకపోతే అతడు చేసే ఏ దాన ధర్మాలు, ఏ మంచి కార్యాలు, లేకపోతే బలులు, ఇవేవి రక్షించలేవు కదా. ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం పాపములు తీసివేయట అసాధ్యమని హెబ్రీలు చదువుతాం. కాబట్టి కేవలం పరిశుద్ధుడైన ప్రభు ఆయనే మనల్ని రక్షించగలడు. అందుకని హెబ్రీ 4:15 మనం చదువుతాం కదా, హెబ్రీ 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లో మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడు. జీసస్ ఈజ్ వితౌట్ సిన్. జీసస్ ఈజ్ వితౌట్ సిన్ అండ్ హీ కమిటెడ్ నో సిన్. ఆయన పాపము చేయనివాడు. అలాగే హీ న్యూ నో సిన్. ఆయన పాపం ఎరుగనివాడు, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు. అటువంటి పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే పాపులను రక్షించగలడు. ఊబిలో, పాపపు ఊబిలో చిక్కుబడిన వ్యక్తిని పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తగలిగింది ఎవరంటే పాపము లేని వ్యక్తి. అంటే ఆ పాపం అనే గుంటలో, ఆ ఊబిలో పడకుండా బయట ఉన్న వ్యక్తే అతన్ని విడిపించగలడు, రక్షించగలడు. పాపపు ఊబిలో కూరుకున్న వ్యక్తి తన తోటి వ్యక్తిని ఎలా విడిపించగలడు? తనే ఊబిలో ఉంటే తనే ఎలా బయటకు లాగగలడు? అది అసాధ్యం, అది అసంభవం. కాబట్టి పాపి అయిన వ్యక్తి మరొక పాపిని రక్షించలేడు. కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు, మహాత్ములు, ఎంతో మంది దేవతలుగా, లేకపోతే ఇంకేదేదో పిలువబడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ నో వన్ ఈజ్ వితౌట్ సిన్. పాపము లేని వారు ఎవరు లేరు, పరిశుద్ధుడైన వారు ఎవరు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పాపము లేనివాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన వాడు ఆయన. కాబట్టి ఏ పాపము లేని, ఏ పాపము చేయని, ఏ పాపము ఎరుగని పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆయనే పాపులను రక్షించగలడు, ఆయనే పాపములను క్షమించగలడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే, అంటే యేసుక్రీస్తుకు మాత్రమే అధికారము ఉన్నది. ఎందుకు ఆయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, హీ పెయిడ్ ద పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్. ఆయన మరి పాపాల కొరకై సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, ఆయన మరి శరీరం అంతా దుళ్ళగొట్టబడింది, ఆయన రక్తం అంతా మన కొరకు కార్చబడింది. కాబట్టి ఆయన మన స్థానంలో మరణించాడు, హీ టుక్ అవర్ ప్లేస్ పాపులైన మన కోసం మన స్థానంలో ఆయన మరణించాడు. మనకు బదులుగా ఆయన బలిపశువుగా ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయనే క్షమిస్తే మన పాపాలు పోతాయి. ఇంకెవరు క్షమించలేరు. క్షమించడానికి భూమి మీద మరెవరికి అధికారం లేదు. కాబట్టి ఆయన ఒక్కడే క్షమించుటకు అధికారం కలిగిన వాడు, ఆయన ఒక్కడే రక్షించుటకు అధికారం కలిగిన వాడు, శక్తిమంతుడు, చాలిన వాడు. కాబట్టి హీ సఫిషియంట్ టు ఫర్గివ్ అస్, హీ సఫిషియంట్ టు సేవ్ అస్. కాబట్టి మొదటి విషయం, మన ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన చాలిన దేవుడు, రక్షించుటకు చాలిన వాడు. అందుకనే మనం చేయాల్సిన పని ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది కదా, 10వ అధ్యాయము 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యండి. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూస్తారా? కాబట్టి ఆయన ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన వారిని కనికరిస్తాడు, వారిని క్షమిస్తాడు, వారిని రక్షిస్తాడు. చూస్తారా? కాబట్టి మన ప్రభు మన పాపాలను క్షమించటానికి, మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. అందుకని 9వ వచనంలో రాయబడింది కదా, అదే మనగ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎవరైతే తమ పాప జీవితాన్ని ఒప్పుకుంటారో, ఆయన తన ప్రభువుగా తన జీవితానికి రాజుగా ఎవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, వారు రక్షించబడతారు, వారు రక్షించబడతారు. కాబట్టి రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. హీ అలోన్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్, హీ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు సేవ్ అస్. ఇంకా ఆయన ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు. ఆయన మన దేశంలో మన ప్రజలకి ఏం అలవాటు అంటే అందరూ కావాలి, అందరూ ఈయనకి, ఆయనకి, 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 అందరికి, అందరికీ బ్రతుకుతాం, అందరూ సహాయం చేయాలనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఉంటే ఆయన ఒక్కడే చాలు, ఇంకెవరూ అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు. ఆయన ఒక్కడే రక్షించటకు శక్తి కలిగిన ఉన్నాడు. కాబట్టి ఆయన కొంచెం వర్కే చేయగలడు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కావాలనేది ఏమీ లేదు, ఏమీ లేదు. హీఈస్ ఆల్ సఫిషియంట్, హీఈస్ ఆల్ సఫిషియంట్, హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్. ఆయన మనల్ని రక్షించడానికి సరిపోయిన వాడు. మొదటి విషయం. తర్వాత రెండవది, రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతా ఉన్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సరే, రెండవది, ఆర్ గాడ్ ఈస్ సఫిషియంట్ టు ప్రొవైడ్ అస్, చూసారా, టు మీట్ ఆల్ అవర్ నీడ్స్ కదా. ఆయన యొక్క ఆయన మహిమైశ్వర్యాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఐశ్వర్యంలో నుండి మన ప్రతి అవసరతలు తీర్చబడతాయి. కాబట్టి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని నిన్నకు కూడా చదివాం. కాబట్టి మన యొక్క ప్రతి అవసరతకు కావలసినది మన ప్రభు దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడు నిధులు కొరత లేవు, ఆయన దగ్గర ఎప్పుడు మరి వనరులు అయిపోవు. కాబట్టి హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ కదా. అందుకని కొలసెలకు రాసిన పత్రికలో మరి 2లో మనం చదువుతాం కదా, 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి ఆయన యొక్క రిసోర్సెస్ ప్లెంటీ, గొప్ప నిధులు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన మన ప్రతి అవసరతను తీర్చగలడు. బుద్ధి అవసరమైతే బుద్ధి, జ్ఞానం అవసరమైతే జ్ఞానం, లేకపోతే ధనం అవసరమైతే ధనం, లేకపోతే ఇంకా మన అవసరత ఈ భూమి మీద ఏదైనా కావచ్చు, ఆ మన స్పిరిచువల్ నీడ్స్, మన ఫిజికల్ నీడ్స్, మన సైకలాజికల్ నీడ్స్, మన సోషల్ నీడ్స్, మన ప్రతి అవసరత, మన ప్రతి అవసరత అది ఏదైనా కావచ్చు. ఆ అవసరత ఏదైనా ఎలాంటిదైనా ఎంతదైనా కావచ్చు. కాబట్టి ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనల్ని చూసుకోగలిగిన వాడు ఆయన. నేను ఇదైతే నా వల్ల కాదు, అదైతే నాకు కుదరదు అనేది లేదు కదా. అందుకని ఆయన ఏం చెప్పాడు, యిర్మీయా గ్రంథం 32 అధ్యాయంలో, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ద్వారా జరుగునది ఏది లేదు, ఆయన చేయలేనిది ఏది లేదు. కాబట్టి ఆయన మన ప్రతి పరిస్థితిలో మనల్ని చూసుకోగలిగిన వాడు. లేదా ఆయనకు ఒక పేరుంది, యెహోవా ఇరే. అబ్రహాం తన కుమారునికి పరిచయం చేశాడు, ఇదిగో నాయన, ఇదిగో మనకి బలర్పిస్టర్కి వెళ్తున్నాం, మనకి గొర్రెలు, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి అంతా రెడీయే, కానీ గొర్రెపిల్లేది? గొర్రెపిల్ల లేకుండా బలర్ ఎలా అర్పిస్తాం? చిన్నపిల్లవాడు ప్రశ్న. అప్పుడు తండ్రి చెప్పాడు ఏమని, యెహోవా ఇరే, దాని గురించి ఏమి దిగులు పడమాకు బాబు, దేవుడున్నాడు మన దేవుడు, ఆయన చూసుకుంటాడు. కొండ మీద ఎక్కడ చూసుకుంటాడు? కొండ మీద ఏం దొరుకుతాయి, కిందేం దొరకలేదన్నా, కానీ కొండ మీద చూసుకుంటాడు అని చెప్పాడు. ఆ ప్రకారమే పైకి వెళితే దేవుడు చూసుకున్నాడు, దేవుడు చూసుకున్నాడు. హీ ఈజ్ సఫిషియంట్. కొండ మీద కూడా ఆయన అద్భుతమైన పొట్టేలను అక్కడ రెడీ చేసి ఉంచాడు, చూసారు. కాబట్టి తన బంధు భయభక్తులు గల వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, గొప్పది. అందుకనే కొరింథీయులకు రాసిన 1:2:9 ఏమని చెప్తుంది, తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కాబట్టి అలాంటివి శ్రేష్టమైనవని మన కొరకు ఆయన సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి ఆయన పిల్లలకు ఏ సమయంలో ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు. మనకి ఏది అవసరమో మన దేవునికి ముందే తెలుసు. ఆయన ఖచ్చితంగా మన అవసరతలను సరైన సమయంలో ఆయన తీర్చగలడు. అబ్రహాముకు 99 ఏండ్లప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నేను నీకు చాలిని దేవుడు అని చెప్పాడు. ఆ ప్రకారమే 100 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. కాబట్టి పిల్లరా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏ పరిస్థితి ఆయనకు అడ్డు కాదు, ఏ కాలం ఆయనకు అడ్డు కాదు, ఏది ప్రతికూలం కాదు ఆయనకి. మనకి అన్ని కాలాలు ఒకలాగా ఉండవు, కానీ మన దేవునికి ఏ కాలం ఉందైనా ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి పిల్లరా, అయితే మనం ఆయనకు విధేయత చూపాలి, అదొకటే సమస్య. మనం ఆయనకి అప్పగించుకోవాలి, మనం ఆయనకి సంపూర్ణంగా లోబడాలి, అదే. అప్పుడు ఆయన చేయవలసిన పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 6 అధ్యాయంలో ప్రభు ఏమని చెప్పారు, మత్తయి సువార్త 6:25, మత్తయి సువార్త 6:25, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచి అయినను చింతింపకుడి. కాబట్టి డోంట్ వరీ. మన యొక్క అవసరతల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంట, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 32వ వచనం, 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కాబట్టి మనకేది అవసరమో మనకి ఖచ్చితంగా అవి అనుగ్రహించబడతాయి. దే విల్ ఫాలో అస్, దే విల్ బి యాడెడ్ అన్ టు అస్, దే విల్ బి గివెన్ అన్ టు అస్. ఎప్పుడు? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెదికినప్పుడు. కాబట్టి ఎవరైతే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, దేవునికి వారి జీవితాల్లో ముందు పెడతారో దేవుడు వారి యొక్క అవసరతలన్నిటి విషయం ఆయన చింతిస్తాడు, వారి అవసరతలన్నిటికీ ఆయన సమకూరుస్తాడు. కాబట్టి జెహోవా యీరే, జెహోవా జైరే, హీఈస్ ఆర్ ప్రొవైడర్. కాబట్టి ఆయన మనకు అన్ని సమకూర్చగలిగిన వాడు, మన అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు. కాబట్టి హీ సఫిషియంట్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్, హీ సఫిషియంట్ టు ప్రొవైడ్ అస్, అది రెండవ విషయం అన్నమాట. రండి, ఈ సమయంలో మనం మూడో విషయాన్ని చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం పద్నాలుగో వచనం నేను చదువుతాను. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చూసారా, ఇక్కడ మన దేవుడు ఆయన వాగ్దానాలను నెరవేర్చుటకు చాలినవాడు. చూసారా, హీఈస్ సఫిషియంట్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. చూసారా, హీఈస్ సఫిషియంట్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ హిస్ ప్రామిసెస్. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆయన తన మాటను నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అప్పుడు అలా చెప్పారులే, ఇప్పుడు కుదరదులే అనేది లేదు ఆయన దగ్గర. చూసారా, కాబట్టి ఆయన వాగ్దానం చేశాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే, తరాలు మారినా యుగాలు మారినా ఆయన మాట మారదు కదా. అందుకనే మన ప్రభు ఏమని చెప్పారు, మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, 43లో అనుకుంటా, ఆకాశము భూమి అయినా గతించును గాని నా మాట ఏమాత్రమును గతించదు కదా. దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన ఖచ్చితంగా అది చేసి తీరుతాడు అనమాట, చేసి తీరుతాడు. ఆయన చెప్పిన మాట ఎప్పుడూ గతించదు. ఆయన వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూద్దాం. కాబట్టి ఆయన వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ కూడా ఆయన నెరవేర్చగలిగిన నమ్మదగిన దేవుడు. హీఈస్ ఫైత్ఫుల్, హీఈస్ సఫిషియంట్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. దేవుని వాగ్దానం నెరవేరకుండా ఈ భూమి మీద ఏది, ఏ పరిస్థితి అడ్డుకాదనమాట, ఎవరు అడ్డుకాదు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు కదా. భూమి మీదకి రక్షకుని పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు, ఆ ప్రకారమే తన కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన పంపించాడు కదా. మన ప్రభు ఏదైతే చెప్పారో ఆయన ఖచ్చితంగా ఆయన అది నెరవేర్చినట్లుగా చూస్తాం. చూసారా, మన దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అయితే వాగ్దానాలకు షరతు ఉంటాయి. చాలా సార్లు మనం వాగ్దానం నెరవేర్చాలంటే ఏమనుకుంటామంటే, ఇంకేం దేవుడు చెప్తే ఇంకా ఆయనే చేసేసుకుంటాడు, ఆయనే చూసేసుకుంటాడు, ఇంకా అంతా ఆయనే బాధ్యత అనుకుంటాం. కానీ బైబిల్లో దాదాపుగా మనం ఏ వాగ్దానం తీసుకున్నా కదా, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కొన్ని 100 వాగ్దానాలు ప్రభు మనకిచ్చారు. అయితే ప్రతి వాగ్దానానికి దానికి ముందు గాని దాని వెనక గాని మనం చదవగలిగితే అక్కడ కొన్ని షరతులు రాయబట్టం మనం చూస్తాం కదా. వాగ్దానానికి ఖచ్చితంగా షరతు ఉంటుంది అనమాట. షరతు లేకుండా సాధారణంగా ఏ వాగ్దానం ఉండవు. మన అడ్వర్టైజ్మెంట్ చూస్తే కూడా పెద్ద పెద్ద ఆఫర్స్ ప్రకటిస్తారు, చిన్న స్టార్ మార్క్ వేస్తారు అక్కడ కదా. ఏసి కింద ఏమంటారంటే కండిషన్స్ అప్లై అని అంటారు కదా. కాబట్టి మనకు కూడా ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది అన్నమాట. ఆ షరతు మనం గైకొనగలిగితే ఖచ్చితంగా వాగ్దానం మనకి నెరవేర్చబడుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం మనందరికి తెలుసు కదా, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును కదా. మన ప్రభువు మన సమస్త పాపాలను క్షమిస్తాడంట, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడంట. మనం ఏమనుకుంటాం, అయ్యా నువ్వు క్షమిస్తానన్నావు కదా, నువ్వు పవిత్రులుగా చేస్తానన్నావు కదా, నన్ను జైనైనా అంటే ఆయన ఏమంటాడంటే, ఇదిగో ముందు ఒక మాట ఉంది దాన్ని గుర్తించేవా. సరే ఏమిటది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, అది కండిషన్ అనమాట. కాబట్టి ఇఫ్ వి కన్ఫెస్ ఆర్ సిన్స్ మన పాపాలను మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడు ఆయన సమస్త పాపాలను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన చేస్తాడు. కాబట్టి ఏదికి ఆయనే క్షమించుకోవాలి, ఆయనే కాదు మనం ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. ఏదో కొంచెం పై పైన ఒప్పుకొని లోపల అన్నీ కప్పుకోవటం కాదు. కప్పుకునే వాళ్ళని ఆయన క్షమించలేడు, కప్పుకునే వాళ్ళని ఆయన విడిపించలేడు, పరిశుద్ధులుగా చేయలేడు. కాబట్టి ఒప్పుకునే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు కదా. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి దాచిపెట్టడం కాదు, కప్పుకోవటం కాదు, ఒప్పుకోవటం. ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన చెప్పాడు, ఆయన ఖచ్చితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. తర్వాత ఇంకొక వాగ్దానం చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయము ఏడవ వచనం నుంచి చదువుతా ఉన్నాను. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఇది చూసినప్పుడు ఇంకా మనం ఏమని పట్టుకుంటాం, అబ్బా మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. కాబట్టి ఏదైనా అడిగేయచ్చు, ఏదైనా పొందేయచ్చు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడే రాయబడిన మాట ముందు ఏమనుంది, నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్ ఇన్ యూ. కాబట్టి మనం దేవుని యొక్క మాటల చొప్పున నడుస్తూ దేవుని యందు నిలిచుంటే, ఆయన వాక్యం మనలో నిలిచుంటే తప్పకుండా మనకేది ఇష్టమో అప్పుడు మనం అడిగితే ప్రభు మనకి అనుగ్రహిస్తారు. అప్పుడు మనం ఆయన చిత్తానుసరమైందే ఇష్టపడతాం, ఆయన చిత్తానుసరమైంది అడుగుతాం, అప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుని వాగ్దానాలు మన పట్ల ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి ఆయన చాలని వాడు. ఆయన వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ ఏమీ లేదు, ఎప్పుడు గతించవని చెప్పాడు ఆయన. ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. అయితే మనం ఆ వాగ్దానపు షరతును మనం అనుసరించినప్పుడు కదా. కాబట్టి దేవుని వాగ్దానాల యొక్క షరతులను గైకొందాం, దేవుని వాగ్దానాల యొక్క అద్భుతమైన నెరవేర్పును మన జీవితాల్లో చూద్దాం. యోషువాతో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు కదా. యోషువా గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యోషువాతో మాట్లాడుతూ ఏమని చెప్పారు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము చేసేదవు. ఎంత మంచి శ్రేష్టమైన వాగ్దానం. అయితే దానికి చివరి ప్రభు ఒక మాట చెప్పారు, ఏమని, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. సరే, కాబట్టి ఏ శత్రువు నిలబడకూడదు. తర్వాత దేవుడు తోడై ఉండాలి, మోషేకు తోడై ఉన్నట్లుగా దేవుడు విడవకూడదు, ఎడబాయకూడదు. దేవుడు మనకి గొప్ప జయాలు ఇవ్వాలి అని అంటే దానికి ఒక షరతు ఏమిటంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ప్రవర్తించాలి, అలాగే దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు ప్రకటించాలి కదా. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో ప్రవర్తించాలి, పాటించాలి, అలాగే ఇతరులకు ప్రకటించాలి. కాబట్టి ఈ పని చేస్తే దేవుడు ఆయన మనకు జయమితో ఆయన చేతిలో ఉంది, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నిశ్చయముగా ఆయన మనకు దేశాన్ని స్వాధీనం చేస్తాడు. కాబట్టి దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తారు ఎప్పుడంటే మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు. కాబట్టి ఇంతవరకు మనం మూడు విషయాలు చూసాం కదా, మన దేవుడు చాలిన వాడు, ఏ పరిస్థితుల్లో మనకు చాలిన వాడు. హీఈస్ సఫిషియంట్ టు సేవ్ అస్, ఆయన మనల్ని రక్షించడానికి చాలిన వాడు. రెండవది ఆయన మనను పోషించడానికి లేక మన అవసరతలన్నీ తీర్చడానికి ఆయన చాలినవాడు. హీఈస్ సఫిషియంట్ టు ప్రొవైడ్ అస్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్. తర్వాత మూడవది హీఈస్ సఫిషియంట్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. కాబట్టి ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన చాలినవాడు. రండి చివరిగా నాలుగోది కూడా మనం ధ్యానం చేద్దాం, నాలుగోది కూడా చూద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతా ఉన్నాను. 9-10, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుకు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా పిల్లరా, దేవుని కృప మనకు సరిపోతుంది. చూసారా, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ. ఆయన కృప మనకు సరిపోతుంది, ఆయన కృప మనకు చాలును కదా. మనం ఒక పాట పాడతాం కదా, ఏమని, పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా, పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి సుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి సుకొని పోవును, ఏసు చాలును, ఏసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును. కాబట్టి మన ప్రభు మన జీవితంలో అన్ని సమయాలకు అన్ని పరిస్థితులకు ఆయన చాలినవాడు. ఆయన మనకు చాలినవాడు, ఆయన మనకు నిజముగా చాలినవాడు. ఇక్కడ ఆయన పేతురు పౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, పౌలు తన బలహీనతలో మొరపెట్టాడు, కదా పౌలు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్య ఉందంట, ఒక ముళ్ళు అని చెప్తా ఉన్నాడు. అదేమిటో చెప్పలేదు కానీ ఒక ముళ్ళుంది నా జీవితంలో, అది తీసివేయాలని దేవునికి నేను ఉమారు ప్రార్థించాను. ఉమారు మొరపెట్టి అంటే పౌలు అసలు తన కోసం తను ప్రార్థన చేసుకోడు. మనందరికీ తెలుసు కదా పౌలు ఎప్పుడు సంఘం కోసం ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఆ సువార్త పరిచయం కోసం, మనుషుల రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు, అధికారుల కొరకు ఆయా పరిస్థితుల కొరకు చేస్తాడు. కానీ తన కోసం తను చేసుకోడు, తన కోసం తను చేసుకునేంత మరి అటువంటి మరి మనిషి తాను కానే కాదు. కానీ పౌల జీవితంలో మరి ఈ సమస్య చాలా ఇబ్బంది పెట్టుంటది, చాలా తీవ్రతరమైన ఉంటది. ఆ ముళ్ళు ఎంతో బాధ పెట్టినప్పుడు అతడు ముమ్మారు మొరపెట్టాడంట, అంటే మూడు సార్లు బాగా సమస్య ఎదుర్కొని ఉంటాడు. అందుకని అతడు మూడు సార్లు మొరపెట్టానని చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు అతనికి ఆ ముళ్ళు తీసివేయలేదు, కాని అతనికి ఆ సమస్య నుంచి ఆ స్వస్థత లేక విడుదల ప్రభు ఇవ్వలేదు. కాని ప్రభు ఏమి చేశారంట, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటా వాగ్దానం అంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. కాబట్టి దేవుని కృప మనకు చాలును, నా కృప నీకు సరిపోతుంది అయ్యా పౌలు. బలహీనతలో ఉంటే ఇంకా నా శక్తి పరిపూర్ణమవుతుంది, అప్పుడు ఇంకెక్కువ నా శక్తి నీకు అవసరం అవుతుంది, నేను నా శక్తిని ఇంకెక్కువ నీకు ఇస్తాను, కాబట్టి నేను పరిపూర్ణంగా చేసి నేను వాడుకుంటాను. అలాగే దేవుని కృప ఆయన్ని బలపరిచింది, ఆయన బలహీనత ఎప్పుడూ సువార్త పనికి అడ్డుగాలేదు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కొన్ని పరిస్థితులు అనుమతించవచ్చు, అయితే ఆ పరిస్థితుల్లో దేవుని కృప మనకు సరిపోతుంది కదా. మన జీవితంలో ఏదో ఒక ముళ్ళు దేవుడు ఉంచొచ్చు, మన జీవితంలో ఏదో ఒక తీరని సమస్య, ఒక మానని వేదన, ఒక చిన్న గాయం ఏదో ఉండొచ్చు. దేవుడిని ఒకసారి స్వస్థపరచమన్నప్పుడు ఆయన స్వస్థపరచకపోవచ్చు కదా, అది తీసేయమంటే ప్రభు తీసివేయకుండా ఉండొచ్చు, అది బాగు చేయమంటే బాగు చేయకుండా ఉండొచ్చు. అది ఎందుకు ఉంచుతాడంటే అది మేలు కోసం, చూసారా, అది అవసరం, అది అవసరం కదా. అందుకని పౌలే చెప్పాడు ఏమని, నేను అతిశయింపకుండా ఉన్నట్లు కదా, నేను ఏదో పెద్ద ఓ గొప్ప దేవదూతనని అనుకోకుండా, నేను తెగ ఫీల్ అయిపోకుండా, నాలో ఎక్కడ గర్వం రాకుండా దేవుడు దాన్ని ఉంచాడులే, నన్ను కొంచెం భూమి మీద నడిపించడానికి, ఆకాశం ఎగిరిపోకుండా కదా. కాబట్టి ఆ ముళ్ళు లేకపోతే మనం దేవుని మాట వినమన్నమాట, మన దేవుని కూడా చెక్కమన్నమాట, మనకి ఎక్కడొక ఆకాశం ఎగురుతా ఉంటామన్నమాట. కాబట్టి పిల్లరా, ముళ్ళు కూడా మనకు అవసరం, ముళ్ళు కూడా మనకు మేలు చేస్తాయి కదా. అదేది సామెతుంది కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితులు అది కష్టంగానే ఉంటుంది భరించడానికి కదా. ఉల్లిపాయకు వస్తే ఎవరికైనా కన్నీళ్లే వస్తాయి, కానీ అది చాలా మేలుకరం, కంటికి అంతటికి మేలు అనమాట అది. కాబట్టి పిల్లరా, కొన్ని కొన్ని ముళ్ళులు అవి మేలుకరమైన ముళ్ళులు అనమాట, దీవెనకరమైన ముళ్ళులు దేవుడు మనకి ఉంచుతాడనమాట. ఆ ముళ్ళులు ఉన్నప్పుడు మనం మరింతగా మెరుగుపడతాం, మరింతగా ప్రకాశిస్తాం, మరింతగా దేవునికి ఉపయోగపడతాం, దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా పనిచేస్తాం అనమాట. ఆ ముళ్ళు లేకపోతే దేవునితో కనెక్షన్ ఉండదనమాట మనకి, మనం ఇంకా దూరం దూరంగా తిరుగుతూ ఉంటాం అనమాట. అటు పిల్లగా ముళ్ళు దేవునితో మనల్ని మమేకం చేస్తాయి అనమాట. కాబట్టి ఆ ముళ్ళుని బట్టి కూడా దేవుని స్తుతించాలి పిల్లరా, ఆ ముళ్ళుని బట్టి కూడా దేవుని స్తుతించాలి కదా. కొంతమందికి వాళ్ళ భార్య ఒక ముళ్ళవ్వచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు కదా, కొన్ని అనారోగ్యాలు, లేకపోతే పిల్లల విషయం కదా. నేను ఒక అన్నను కలిస్తే అన్న అంటున్నాడు, అన్న మీరు బాగున్నారంటే బాగున్నాం కానీ మా బాబు కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అంటే వాళ్ళ బాబు లేకపోతే యవనస్తుడు ఏదో సైకలాజికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్నాడు, పిల్లలు ఇంట్లో అంతా స్ట్రగుల్ అవుతా ఉన్నారనమాట. కాబట్టి పిల్లరా, అలాగా దేవుడు ఏదో ఒక చిన్న పరిస్థితిని మన జీవితాల్లో అనుమతిస్తారనమాట. కాబట్టి దాన్ని బట్టి మనం నిరాశపడిన అవసరంలా, దాన్ని బట్టి నిరాశపడిన అవసరంలా కదా. చాలా సార్లు మన ఈ పరిస్థితి తీసేయాలి ప్రభువా అంట, కానీ అది ఎందుకు అవసరం అనమాట. ఎవరో ఒక మిషనరీ సాక్ష్యం నేను విన్నాను. అదేమిటంటే ఆ తల్లికి, అంటే ఆ సహోదరికి, ఆ మరి ఆ దేహం అంతా బాగుంటదంట, చాలా మంచిగా ఉంటదంట ఆమె, కానీ ఆమె కాలు బోధకాలు అంట, రెండు కాళ్ళు కూడా బోధకాలు. అయితే ఆమె ప్రభువా ఇదేంటి ఆయన, ఇది ఎంత చండాలంగా ఉంది అసలు చూడటానికి, అయ్యో ఇది చూస్తే అసలు జనాలు నన్ను ఏం స్వీకరిస్తారయ్యా, అయ్యా అసలు ఇలా ఇలా పెట్టుకుని నేను ఎలా సేవ చేయాలయ్యా, అయ్యా ఇది బోధకాలు తగ్గించాలి ప్రభువా, నేను సేవ చేయాలి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఆ బోధకాలు అలాగే ఉంచాడంట, అలాగే ఉన్నాయంట ఆమె పాదాలు, ఏనుగు పాదాలు అంటారు కదా, ఆ అలాగే ఉంటే ఆమె ఆమెకు అర్థం కాల దేవుడు ఏంటి ప్రార్థన పెట్టలేదు అనుకుంటుంది. ఇతరులకు ఎవరికైనా సువార్త చెప్పాలన్నది ఒక అడ్డు కదా, అమ్మ నీకే బాగులేదమ్మా, నీ కాలు బాగుపడలేదు, ఇక మాకే బాగు చేస్తాడు లేసే అంటారు కదా ముఖం మీద కొంతమంది. కాబట్టి ఆమె బాధ అదే అనమాట, నాకు బాగుపోయినా పర్లేదు కానీ మనుషులు నిన్ను అనకూడదయ్యా, మనుషులు నన్ను బట్టి నిన్ను నమ్ముకోకుండా ఉండకూడదయ్యా అని ఆమె ఆశ. కానీ దేవుడు అవి మాత్రం తగ్గించలేదట. ఆ తర్వాత ఆమె మిషనరీ సేవకు వెళ్ళిందంటే ఆమెను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లాడంట. అంత ఇసుక, అక్కడ మనుషులు నడవాలంటే అబ్బో చాలా ఇబ్బంది అవుతుందట, ఇసుకలో కాలు తీసి కాలు వేస్తే చాలా సేపు పడుతుంది. కానీ ఈమె అద్భుతంగా టకటక చకచక నడుస్తుందట. ఎలా నడుస్తుందంటే ఈమె బోధ కాలు కదా, కాబట్టి ఈమె పాదం ఆ లోపలికి దిగపట్టలేదు, ఎందుకంటే పెద్ద పాదాలు కదా, కాబట్టి పై పైన చక్కగా ఈమె అక్కడ ఒక ఏమంటారు జింకలాగా ఆమె అడుగులు వేస్తా ఉంది, చిందులు వేస్తా ఉందంట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుడు చేసే ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటది అనమాట. మనకు అర్థం కాదు, ఆకు అర్థం కానంత మాత్రాన ఆయన ఏమీ తప్పు చేయటం లేదు. మన బుర్ర పెద్దది అనుకుంటాం, దేవునికి పెద్ద తెలివి లేదనుకుంటాం, కొన్ని కొన్నిసార్లు దేవుడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ కానే కాదు, ఆర్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ విత్ ఎ గ్రేట్ పర్పస్ అండ్ ప్లాన్. కాబట్టి హిస్ పర్పసెస్ ఆర్ గ్రేట్. ఆయన ఉద్దేశాలు గొప్పవి. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, మన తలంపులు కంటే ఆయన తలంపులు, మన మార్గాలు కంటే ఆయన మార్గాలు అంత గొప్పవి, అంత ఉన్నతమైనవి, అందులో తిరుగులేదు. కాబట్టి ఆయన ఏం చేసినా హీ డస్ రైట్, హీ డస్ గుడ్. కాబట్టి ఆయన దయాళుడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన హీఈస్ గుడ్ అండ్ హీ డస్ గుడ్. ఆయన ఎప్పుడు కీడు చేయడు ఎవరికి. కాబట్టి అర్థం కాక మనం ఏంటో ఇదెందుకు అదెందుకు అలాగెందుకు ఇలాగెందుకు, నో 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 క్వశ్చన్స్. ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు, మనం ధైర్యంగా నమ్మికతో ముందుకు సాగొచ్చు అనమాట. కాబట్టి హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. ఆయన కృప మనకు చాలును అన్ని పరిస్థితుల్లో. కాబట్టి ప్రియులరా, మన ప్రభు ఆయన మనకు చాలిన దేవుడు. నాలుగు విషయాలు చూస్తా వచ్చు. ఒకటి, హీఈస్ ఆల్ సఫిషియంట్ టు సేవ్ అస్ కంప్లీట్లీ, పర్మనెంట్లీ, ఫుల్లీ. తర్వాత, హీఈస్ ఆల్ సఫిషియంట్ టు ప్రొవైడ్ అస్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్. తర్వాత మూడవది, హీఈస్ ఆల్ సఫిషియంట్ టు ఫుల్ఫిల్ హిస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ప్రామిసెస్. తర్వాత నాలుగవది, హీఈస్ ఆల్ సఫిషియంట్, హిస్ గ్రేస్ ఈజ్ ఆల్ సఫిషియంట్ టు స్ట్రెంగ్తన్ అస్ ఇన్ అవర్ వీక్నెసెస్. చూసారా, ఇన్ అవర్ లోనెసెస్. కాబట్టి మనం లోయ గుండా వెళ్తా ఉన్నప్పుడు, మనం ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, మనం బలహీనతలో ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని బలపరచడానికి సరిపోతుంది, చాలినది. కాబట్టి చాలిన కృప దేవుడు మనకి దయచేస్తారు. కాబట్టి పిల్లరా, ఆర్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్, ఆయన సరిపోయిన వాడు. కాబట్టి ఈరోజు ఆ చాలిన దేవుని బట్టి స్తుతిద్దాం. భక్తుడైన ఆశాపోలే మనం కూడా చెప్తాం, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోని దేదియూ నాకు అక్కరలేదు, నీవు చాలు ప్రభువా, నీ కృప చాలు. కాబట్టి చాలిన దేవుణ్ణి హృదయమారా మనం ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా.